ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायमुदीरये नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवयां भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्ता राधाकान्ता नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। చదువుతున్నది శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం అధ్యాయం 5 శ్లోకం 34.
త్వక్త్వా సుదుస్త్వజసురేప్సిత రాజ్యలక్ష్మీం త్వక్త్వా సుదుస్త్వజసురేప్సిత రాజ్యలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం మాయామృగం దయితయేప్సితమన్వదావద్ మాయామృగం దయితయేప్సితమన్వదావత్ వందే మహాపురుషతే చరణారవిందం వందే మహాపురుషతే చరణారవిందం.
ప్లీజ్ రిపీట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. త్యక్త్వా విడిచి, సుదుశ్చజ విడుచుట కఠినమైనట్టి, సుర ఈప్సిత దేవతల చేతను కోరబడునట్టి, రాజ్యలక్ష్మీం లక్ష్మీదేవిని ఆమె ఐశ్వర్యమును, ధర్మిష్ట ధర్మమునందు స్థిరముగా నెలకొనినవాడవు, ఆర్యవచస బ్రాహ్మణుని సంసార సుఖమును కోల్పోవునట్లుగా శపించిన వాని యొక్క మాటననుసరించి, యత్ ఎవడు ఆగాత్ వెడలను అరణ్యం వనమునకు సన్యాసాశ్రమును స్వీకరించి మాయామృగం మాయాభోగముచే సదా అన్వేషించడి బద్ధజీవుని దయితయా కరుణామాత్రము చేత ఈప్సితం తన వాంఛిత లక్షణమును అన్వదావత్ వెంబడించుచు వందే నేను నమస్కరింతును. మహాపురుష ఓ మహాప్రభు, తే నీ యొక్క చరణారవిందం పాదపద్మములకు. దీనికి అర్థము భాష్యము చెప్పినదే శ్రీ భక్తి వేదాంత స్వామీశుల ప్రభుపాద. జయ శ్రీ. ఓ మహాపురుషుడా, నీ పాదపద్మములను నేను పూజించుచున్నాను. నీవు లక్ష్మీదేవి సాంగత్యమును త్యజించుట మిగుల కఠినమైనది, దేవతల చేతను కోరబడినది అగు. ఆమె సమస్త ఐశ్వర్యమును విడిచితివి. ధర్మపదమును చక్కగా పాలించిన వాడవై ఆ విధముగా బ్రాహ్మణుని శాపము మేరకు నీవు వనమునకు వెడలితివి. మాయ యొక్క మిథ్యాభోగముచే మిథ్యాభోగమునే సదా అన్వేషించడి బద్ధజీవులను నీవు కరుణాపూర్ణుడవై వెంబడించుచు అదే సమయమున నీ వాంఛిత లక్ష్యమగు శ్రీ శ్యామసుందరిని అన్వేషణలో నెలకొని ఇంటివి. భాష్యం. వైష్ణవాచార్యుల అభిప్రాయముననుసరించి శ్రీమద్భాగవతమునందలి ఈ ముఖ్యమైన శ్లోకము శ్రీ చైతన్య మహాప్రభువును శ్రీకృష్ణుని శ్రీరామచంద్రుని కూడా వర్ణించుచున్నది. కరభాజనముని చేత యుగావతార చర్చలో ఈ శ్లోకము చెప్పబడినది. ప్రతి యుగములో బద్ధజీవులను ఉద్ధరించడి భగవత్ అవతారమే యుగావతారం. వందే మహాపురుషచే శరణారవిందం అను పద్యపాదముతో ముగిసడి స్తుతులు శ్రీ చైతన్యులుగా తెలియబడి కలియుగ శ్రీకృష్ణావతారమును కీర్తించుటకే ఉన్నదని ఎరుగవలను. శ్రీ చైతన్యులు నవద్వీపంలో 24 ఏళ్ల పాటు గృహస్థనిగా జీవించి పండిత పామర్లలో గొప్ప యశస్సును పొందియుండిరి. ఆయన ఆరంభించిన సంకీర్తన ఉద్యమము స్థానిక ప్రభుత్వము యొక్క, అది మహమ్మదీయ ప్రభుత్వమే అయినను పూర్తి సహకారము లభించినది. శ్రీ చైతన్యులు సాక్షాత్తుగా లక్ష్మీదేవినే పరిణయమాడి ఉండిరి. భౌతిక జగత్తుకు చెందిన ఏ వనిత అయినను, ఆమె ఎంత సౌందర్యవతియే అయినను లక్ష్మీదేవితో ఏ రీతిగానూ సరిపోలదు. బ్రహ్మదేవునితో పాటు విశ్వమందలి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవినే అన్వేషించుచున్నారు. కనుకనే ఇచ్చట సురేప్సిత అని చెప్పబడినది. అయినను శ్రీ చైతన్య మహాప్రభు బ్రాహ్మణుని రూపములో అవతరించిన శ్రీకృష్ణుడే కనుక ఆయన నిక్కముగా ధర్మిష్ఠుడే. నిజమునకు భగవానుడు గోపాలునిగా అవతరించినను, మహారాజుగా అవతరించినను, లేదా బ్రాహ్మణునిగా అవతరించినను సర్వదా ధర్మిష్ఠుడే అయ్యుండును. ఏలైనా స్వయముగా భగవానుడే సమస్త ధర్మముల ధర్మమూలము, ధర్మస్వరూపము అయ్యున్నాడు. అయిన శ్రీ చైతన్యుల లీలలో రాజకీయ లేదా ఆర్థిక కలాపములు అతి స్వల్పముగానున్నవి. శ్రీ చైతన్య మహాప్రభు మహాతాత్వికుడైన బ్రాహ్మణునిగా అవతరించిరి. ఆ విధముగా ఆయన సాక్షాత్తుగా ధర్మిష్ఠుడే అయి ఉన్నారు. కర్కశ స్వభావుడు ఇతరులను శపించువాడునైన ఒక బ్రాహ్మణుడు శ్రీ చైతన్యుల సంకీర్తన చేసడి మండపములోనికి ప్రవేశింపజాలకపోయినని శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 17వ అధ్యాయమునందు వర్ణింపబడినది. ఆ మండపమునకు తాళమ వేయబడి ఉండెను. మిగిల క్రుద్ధుడైన ఆ బ్రాహ్మణుడు మర్నాడు గంగానదీ ఒడ్డున తన జంజమును త్రెంపి శ్రీ చైతన్యులను శపించుచు, నీ ప్రవర్తన నాకు గొప్పగా దుఃఖమును కలిగించినది, కనుక నేను నిన్ను శపిస్తున్నాను, నీవు సంసారసుఖ విహీనుడవయ్యదవు కాక అని పలికెను. కాని శ్రీ చైతన్యుల కార్యము వైరాగ్య విద్యా నిజభక్తి యోగం, ఇంద్రియభోగ మోహమును విడిచి నిష్టగా 24 గంటలు భగవద్గద్భక్తిలో నెలకొనుట కనుక దానికి తనలో తాను మిక్కిలి ముదమందిరి. కనుక శ్రీ చైతన్యులు ఆ శాపమును వరముగా భావించి తదనంతరము శీఘ్రమే సన్యాస దీక్షను గ్రహించిరి. కనుకనే శ్రీ చైతన్యులు ఆర్యుని బ్రాహ్మణుని మాటల మేరకు సన్యాసమును స్వీకరించి యదగాదరణ్యం బృందావన పయనములోనూ తదనంతరము దక్షిణ భారతదేశమునందు పెక్కు అరణ్యములలోనూ ప్రయాణించిరి. ఆయన బ్రాహ్మణ ప్రతిష్టను విశేషముగా నిలుపకోరినందున బ్రాహ్మణ శాపమును యథావిధముగా ఉంచుటకే నిశ్చయించుకొనిరి. శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మాయామృగం అను పదమును మాయానగా నామమాత్ర భార్య, సంతానము, బ్యాంక్ బ్యాలెన్సు మున్నగునవి, అవి మనుజుని దేహాత్మబుద్ధినే గట్టిగా బంధించివేయును. మృగం అను పదము మృగయతి లేదా అన్వేషించుటను సూచించును. ఈ విధముగా మాయామృగం అను పదము బద్ధజీవుని సూచించును. అతడు సంగము, స్నేహము, ప్రేమ అనిటి భావనలలో సరికొత్త ఇంద్రియ భోగమునకై పిచ్చిగా వెతుకుచుండును. శ్రీ చైతన్య మహాప్రభు పతిత బద్ధజీవుల వెంట పరుగులు తీయుచు అటునిటు చరించుచున్నట్లు సదా గోచరించుచుండిరని అన్వదావత్ అను పదము సూచించును. ధార్మికమైన స్నేహము లేదా పారవశ్యము పేరిట చైతన్యులు తరచుగా బద్ధజీవులను ఆలింగనము చేసుకొనుచుండిరి. కాని వాస్తవమునకు ఆయన వారి బద్ధదేహములను స్పృశించుచు సంసార సాగముల నుండి బయటకు లాగి భగవత్ ప్రేమ సాగరములో పడవేయుచుండిరి. ఈ విధముగా శ్రీ చైతన్యులు పరమ కరుణావతారము, పరమ ఔదార్యావతారము అయి ఉన్నారు. ఆయన కరుణ జాతికుల వర్ణ భేద భావసీమలకు అతీతముగా నుండెను. భాష్యం చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ కాబట్టి. ఓం అజ్ఞాన తిమిరం దస్య జ్ఞానాంజన శ్లాకయా చచ్చుకురన్ మిలితం యేన తస్మై శ్రీ గురవే నమ. నమాం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి విదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్యత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. త్వక్త్వా సుదస్వజసురేప్సితరాజ్యలక్ష్మిం ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం మాయామృగం దయితమేప్సితమన్వధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. ఓ మహాపురుషుడా, నీ పాదపద్మములను నేను పూజించుచున్నాను. నీవు లక్ష్మీదేవి సాంగత్యమును త్యజించుట మిగుల కఠినమైనది, దేవతల చేతను కోరబడినది. అగు, ఆమె సమస్త ఐశ్వర్యములను విడిచితివి. ధర్మపదమును చక్కగా పాలించిన వాడవై ఆ విధముగా బ్రాహ్మణుని శాపము మేరకు నీవు వందనమున వనమునకు వెడలితివి. మాయ యొక్క మిథ్యాభోగమునే సదా అన్వేషించడి బద్ధజీవులను నీవు కరుణాపూర్ణుడవై వెంబడించుచు అదే సమయమున నీ వాంఛిత లక్ష్యమగు శ్రీ శ్యామసుందరిని అన్వేషణలో నెలకొనియుంటివి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుని శ్రీరామచంద్రుల వారిని, ముఖ్యంగా చైతన్య మహాప్రభు వారి గురించి ఈ శ్లోకం వివరిస్తూ ఉంది అని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందువల్ల అంటే, చైతన్య మహాప్రభుని బ్రాహ్మణుడు ఆయన శపించడం జరుగుతుంది. శ్రీవాసాంగంలో సంకీర్తనలో పాల్గొంటూ ఉన్నప్పుడు అక్కడ పూర్తిగా నిండిపోతుంది భక్తులతోటి. అప్పుడు మహమ్మదీయుల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వల్ల చాలా రహస్యంగా కీర్తన అన్నటువంటిది చేసుకునేవాళ్ళు అన్నమాట. సో అప్పుడు ఆ గది ఈ బ్రాహ్మణునికి లోపలికి అనుమతించకుండా తాళం వేసేసిన దానికి ఆయన ఆగ్రహించి, మీరు భాష్యంలో మనం చదివినప్పుడు విన్నారు, ఆయన జంధ్యాన్ని తెంపేసి చైతన్య మహాప్రభుకి ఆయన శాపం ఇస్తారు. ఏమని అంటే, నీవు సంసారాన్ని విడిచిపెట్టి సన్యాసిలాగా అని తిరుగుతూగాక అని చెప్పి శపిస్తారనమాట. దానికి మనంగానైతే మళ్ళా ప్రతి శాపం ఇచ్చేస్తాం. సో కానీ చైతన్య మహాప్రభు దానికి ముదము నొందారంట, అంటే ఆనందపడ్డారు. ఎందువల్ల అంటే, ఆయన వచ్చినటువంటి మిషన్ అదే. ఆయన ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. సో అటువంటిప్పుడు ఇటువంటి శాపం ఇస్తే దానికి దుఃఖపడాల్సిన అవసరం లేదు. సో అందువల్ల ఆ బ్రాహ్మణుని యొక్క మాటల్ని గౌరవించి చైతన్య మహాప్రభు ముదము నొంది ఆ యొక్క శాపాన్ని ఆనందంగా స్వీకరించి ఆయన లక్ష్మీదేవి ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ లక్ష్మీదేవిని వదిలిపెట్టి ఈయన అరణ్యాల్లో సంచరిస్తూ ఈ శ్యామసుందరిని యొక్క అన్వేషణలో ఆయన బయలుదేరారు. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ఆయన భాష్యంలో ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉన్నారు వైరాగ్య విద్య. సో వైరాగ్యంతో ఆయన ఈ యొక్క కృష్ణతత్వాన్ని చైతన్య మహాప్రభు ప్రచారం చేశారనమాట. తర్వాత ఈ వైరాగ్యం అనేటువంటి విద్య మనం అవలంబించినప్పుడే అది నిజ భక్తి యోగం. నాకు దేన్ని వదలపట్టిన ఈ ప్రపంచంలో, కానీ నాకు చాలా భక్తి ఉంది అది కాదు. భక్తి ఉన్నవాడికి ఈ ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తి కలుగుతుంది. తర్వాత నిగ్రహ శక్తి కూడా ఉంటుంది, నిగ్రహ శక్తి కూడా చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మార్కండేయ ఋషి, ఆయన తీవ్రమైనటువంటి తపస్సులో కూర్చొని ఉన్నాడు. ఎవరైనా తీవ్రమైన తపస్సు చేస్తే ఇమీడియట్ గా కలత చెందేది ఎవరు? కరెక్ట్ గా చెప్తున్నాడు. ఇంద్రుడు చాలా కలత చెందాడు అనమాట. కలత చెంది ఏం చేశాడు? మన్మధుణ్ణి ఆదేశించాడు. మన్మధుడు వచ్చాడు. వచ్చి ఆయన ఆయన ప్రయోగాలన్నీ చేశాడు. ఆయనతో పాటు అప్సరసులు వచ్చారు, వాళ్ళందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. భాగవతం తర్వాత ముందు అధ్యాయాలు దాటేశాం అది మనం. దాంట్లో ఒక యోగి యొక్క తపస్సు భంగమయ్యేటువంటి విషయాలన్నింటినీ కూడా ముందు అధ్యాయాల్లో వివరించారన్నమాట. జస్ట్ గాజుల సవ్వడి, స్త్రీ యొక్క గాజుల సవ్వడి చాలంట. ఈయన సీరియస్ గా తపస్సు చేసుకుంటా ఉండే ఆయన టక్కన కన్ను తెరిచేస్తాడు అనమాట, ఆ గాజుల సవ్వడి రాగానే. తర్వాత గజ్జల సవ్వడి, తర్వాత నవ్వు, తర్వాత మాట. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒకసారి ఒక బ్రహ్మచారి నాతో జర్నీ చేస్తా ఉంటే ఫోన్ వస్తే ఆయన చాలా స్వీట్ గా మాట్లాడాడు అనమాట. నేను అడిగాను, ఎవరైనా మాతాజీ ఫోన్ చేశారా? మీకెడ తెలుసు బ్రో అన్నాడు. నీ స్వీట్నెస్ ని బట్టి చెప్పానులే అని. సో నీ స్వీట్నెస్ ని బట్టి చెప్పాను. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే యోగి యొక్క ఇది డిస్టర్బ్ చేస్తాయి అనమాట. సో మార్కండేయ ఋషి ఆయన ఎంత తీవ్రంగా నిమగ్నమై ఉన్నాడు అంటే గంధర్వులు వచ్చి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. చాలా కామ ప్రేరేపణ కలిగించేటువంటి పాటలను వాళ్ళు పాడుతూ ఉన్నారు. వీళ్ళు నృత్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క దుస్తులన్నీ కూడా గాలికి ఎగిరిపోతూ ఉన్నాయంట. సో ఈయన ఆ పూల బాణం ఒకటి వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా మార్కండేయ ఋషిని ఏమీ కలత పెట్టలేదన్నమాట. ఏం కలత పెట్టలేదు, ఆయన ఎంతో స్థిరంగా ఉన్నాడు. చివరికి ఆయన తపశ్శక్తి యొక్క ప్రభావం ఏమైంది అంటే ఈ మన్మధుడి యొక్క శక్తి నిర్వీర్యమైపోయింది. వాళ్ళు దహింపబడతారేమో అన్నటువంటి భయంతో వాళ్ళు పారిపోయారు. అప్పుడు ఆయన యొక్క తీవ్రమైన తపస్సుకి నరనారాయణ ఋషులు ప్రసన్నమైపోయి దర్శనమిచ్చారనమాట. దర్శనమిచ్చినప్పుడు నారాయణ ఋషి మార్కండేయ ఋషిని అడిగారు, మీకు ఏదైనా కోరికుంటే కోరుకోండి అన్నారు. కోరుకోండి అంటే మార్కండేయ ఋషి ఏమన్నారంటే, అన్నిటికీ మూలం నా ముందు మీరు ప్రత్యక్షమై ఉన్నప్పుడు ఇంకా నాకు కోరిక ఏముంటుంది స్వామి? మొదటేమో బానే అన్నారు ఆయన. తర్వాత ఏమన్నారు అంటే, మీ అనుగ్రహం ఏదన్నా ఉంటే, మీ అనుగ్రహం ఏదన్నా ఉంటే నేను మాయ అంటే ఏంటో కొంచెం రుచి చూడాలని చెప్పి అనుకుంటున్నాను అన్నాడు. మాయ అంటే ఏంటో కొంచెం రుచి చూడాలని చెప్పి అనుకుంటున్నాను. నారాయణ ఋషి తదాస్తు అన్నారు, వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు. కొన్ని రోజులు అట్లా గడిచింది. ఒకరోజు ఈయన ధ్యానమగ్నుడై ఉంటే ఉన్నట్టుండి పెద్ద పెను తుఫాను, వరద, తర్వాత నీళ్లన్నీ వచ్చేస్తూ ఉన్నాయి వరదలో, తర్వాత మొత్తం ప్రవాహం అయిపోయింది. ఆ జలంలో ఈయన ఈదుతూ ఉన్నాడు, ఈదుతూ ఉన్నాడు, ఈదుతూ ఉన్నాడు. ఆకలి, దప్పిక, నీళ్ళలో ఉన్నాడు, దప్పికేస్తా ఉంది. సో చాలా తీవ్రమైనటువంటి ఇది అనమాట. అట్లా ఈదుకుంటూ ఈదుకుంటూ ఒక పెద్ద వృక్షాన్ని చూస్తాడు. ఆ వృక్షం కింద ఒక ఆకులో చిన్ని కృష్ణుడు ఆయన రెండు చేతులతో తన పాదాలు పట్టుకుని ఆయన బ్రటను వెళ్ళి చిక్కుతూ ఉన్నాడు. ఇక్కడ ముందు శ్లోకంలో ఈ శ్లోకంలో ఈయన ఏం చెప్తున్నాడు, కరభాంజన ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ పాద పద్మాలు అన్నిటికీ అనుగ్రహాన్ని ఇస్తాయి. సో భగవంతుడు ఆచార్యులు ఏం వర్ణిస్తున్నారు అంటే, ఆయన బ్రటన వేళ ఆయన ఎందుకు చిక్కుతూ ఉన్నాడు అంటే, అనంత కోటి భక్తులు దాని మీద ధ్యానం పెట్టి ఎంతో మాధుర్యాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు అంటే, దాంట్లో ఎంత రుచి ఉందో నన్ను కూడా చూడని అని చెప్పి భగవంతుడు ఆయన వేలు ఆయన నోట్లో పెట్టుకుని చిక్కుతూ ఉన్నాడంట. అది కారణం స్వామి నోట్లో ఆ వేలు పెట్టుకునేదానికి, అంత మాధుర్యం. తర్వాత అది ఈయన చూసి దగ్గరగా వెళ్ళాడు మార్కండేయ ఋషి. దగ్గరగా వెళ్తే భగవంతుడు అన్నాడు అంటే ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన లోపలికి వెళ్ళిపోయాడు మార్కండేయ ఋషి. లోపలికి వెళ్తే లోపల ఈ జలము, తర్వాత ఈ విశ్వాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళా లోపల ఏం చూస్తున్నాడు ఈయన?
మళ్ళా చిన్ని కృష్ణుణ్ణి ఇయన్ని అందరినీ మళ్ళా లోపల చూస్తా ఉన్నాడు. ఇవన్నీ అయిన తర్వాత ఈయన ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, స్వామి మీ దర్శన భాగ్యంతో నేను ప్రసన్నమైపోయాను, ఇంకా చాలు, ఇంకా చాలు అనగానే ఈయన ఎక్కడున్నాడు, ఈయన ఆశ్రమంలో ఉన్నాడు. ఆశ్రమంలో ఉన్నాడు అంటే మాయ అంటే ఏంటో చూడాలనుకున్న దానికి భగవంతుడి ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మార్కండేయ ఋషి కొన్ని వేల యుగాలుగా ఆయన జీవించే ఉన్నాడంట. తర్వాత ఆయన ముఖ్యమైనటువంటి శక్తి ఏంటి అంటే తపస్య, ఆ నిగ్రహ శక్తి అన్నమాట, నిగ్రహ శక్తి. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతనలో కూడా ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఈ వైరాగ్య విద్య అనే దాన్ని ఆయన బాగా స్ట్రెస్ చేస్తూ ఉన్నాడు, ఆయన నొక్కి చెప్తూ ఉన్నారన్నమాట. భక్తి అంటే ఏంటి అంటే వైరాగ్యం. సో మనం కూడా ఏదైనా సర్వీస్ చేసినప్పుడు డిటాచ్డ్ మూడ్లో, డిటాచ్డ్ మూడ్లో, దీనికి సంబంధించి బృందావనంలో ఒక లీల జరుగుతుంది. ఒకరోజు గోపికలందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ మేము యమునం దాటి ఆవలిగట్టుకు వెళ్లాలా, దూర్వాసమునికి సేవలు చేయాలా, కానీ యమున చాలా తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది, మరి ఎట్లా దాటేది అని చెప్పి గోపికలు అడిగారనమాట. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు అంటే, యమున దగ్గరికి వెళ్లి చెప్పండి, కృష్ణుడు నిత్య బ్రహ్మచారి అయినట్లయితే, నిత్య బ్రహ్మచారి అయినట్లయితే మార్గాన్ని ఇవ్వమని చెప్పి యమునను అడగండి అన్నాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, మనం ఇంతటి సాంగత్యం చేస్తూ ఉన్నాము, ఈయన నిత్య బ్రహ్మచారి అయినట్లయితే మార్గం ఇవ్వమని చెప్పి చెప్పమంటున్నారు, సరే ఏంటోలే అని చెప్పి యమునతో చెప్పారు. కృష్ణుడు నిత్య బ్రహ్మచారి అయితే మార్గాన్ని ఇమ్మని చెప్పాడు. యమున రెండు పాయలుగా చీలిపోయి మార్గాన్ని ఇచ్చేసింది, దాటేసి వెళ్ళిపోయారు. వెళ్లి చక్కటి ఆహార పదార్థాలన్నీ తయారు చేసి ఆయన దూర్వాసమునికి బాగా తినిపించారనమాట. తినిపించిన తర్వాత దూర్వాసముని తిరిగి వచ్చేస్తూ ఉంటే వీళ్ళు మరలా యమున తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది, మరలా దూర్వాసముని దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి వచ్చేటప్పుడు ఇట్లా చెప్పొచ్చాం, కృష్ణుడు నిత్య బ్రహ్మచారి అయితే మార్గం ఇమ్మని చెప్పి మాకు మార్గం లభించింది, ఇప్పుడేమో మళ్ళా తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది, ఇప్పుడు ఎట్లా అన్న. అప్పుడు దూర్వాసముని చెప్పాడు, దూర్వాసుడు నిత్య నిరాహారి అయినట్లయితే మార్గాన్ని ఇమ్మని చెప్పి అడుగు అన్నాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటిది, ఇప్పుడే కదా బాగా వండి పెట్టాము ప్రసాదాలు, ఆయన తిన్నాడు, ఈ రకంగా చెప్పమని చెప్పి చెప్తున్నారు అని చెప్పి, సరే ఆయన చెప్పాడు కదా అని చెప్పి వచ్చి యమున దగ్గరికి, దూర్వాసముని నిత్య నిరాహారి అయినట్లయితే మార్గాన్ని ఇమ్మండి. నది రెండుగా చీలింది, మార్గం వచ్చేశారు. రానైతే వచ్చారు కానీ వీళ్ళకి అంతు పట్టట్లేదు, ఇదేంటిది, మనం కృష్ణుడితో సాంగత్యం చేస్తున్నాం, ఆయన ఎట్లా నిత్య బ్రహ్మచారి, దుర్వాసుడు ఆయనకి స్వయంగా మనం వండి నైవేద్యం పెట్టి ప్రసాదాలు పెట్టాం, ఆయన బ్రహ్మాండంగా భుజించారు, ఆయన ఎట్లా నిత్య నిరాహారి అవుతారు అంతు పట్టగా కృష్ణుడి దగ్గరికి వెళ్లి అడిగారనమాట. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, గోపికల్లారా మీతో నేను సాంగత్యం చేస్తున్నాను అంటే నేనేదో కామ పీడితుడినయ్యి మీతో సాంగత్యం చేయడం కాదు, నాలో అసలు మొట్టమొదటి కోరిక లేదు, మిమ్మల్ని భక్తులుగా సంతృప్తి పరచడం కోసం మీతో నేను నృత్యం చేస్తున్నాను, సాంగత్యం చేస్తున్నాను. నాలో ఏ రకమైనటువంటి భ్రాంతి, కామము, కోరిక ఇవేవీ లేవు మిమ్మల్ని సంతృప్తి పరచడానికి. అందువల్ల ఏదైనా కానీ బంధనము లేకుండా చేసేటువంటి పనిలో కాలుష్యం ఉండదు, బద్ధుడు కాడు. సో అందువల్ల నేను ఎప్పటికీ కూడా నిత్య బ్రహ్మచారినే. మరి ఆయన నిత్య నిరాహారి ఎట్లా స్వామి అని అడిగారు. ఆయన రుచులు అనుభవించాలా అన్న భావనతో కాదు, ఆత్మని శరీరాన్ని ఒకటిగా ఉంచుకోవాలా అన్నటువంటి దృక్పథంతో భుజిస్తున్నాడు కాబట్టి ఆయన రోజు భుజించినా కానీ నిత్య నిరాహారే, నిత్య నిరాహారే. సో ఈ రకంగా మనం ఏంటి అంటే ప్రతిదీ కూడా ఆ డిటాచ్మెంట్ మూడ్లో, ఏ రకమైనటువంటి బంధనము లేకుండా, బంధనము లేకుండా, అది గురు కృష్ణుణ్ణి సంతృప్తి పరచాలా అనేటువంటి భావనలు, అనేటువంటి భావనలు. దీనికి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి నేను ఒకటి ఇస్తాను. శ్రీనివాసాచార్య, అది క్రిందటిసారి చెప్పానో లేదో గుర్తులేదు, ఎక్కువ ఎక్కువ ప్రదేశాలకు తిరుగుతా ఉన్నాం, ఎక్కడ ఏం చెప్తున్నాం. సో శ్రీనివాసాచార్య వాళ్ళందరూ కూడా ఏంటి అంటే, కొంచెం సమయం దొరికితే మనం ఏం చేస్తాం, మన నీళ్ళ గురించి ఆలోచిస్తా కూర్చొని ఉంటాం అట్లాగా. సో ఎవరైనా వచ్చి ఏదో ఆలోచిస్తున్నాం అంటే, లీలాస్మరణ ప్రభు, ఏం లీల, మన లీల. కానీ వాళ్ళేంటి అంటే భగవత్ లీలలను మననం చేసుకుంటూ కూర్చునేవాళ్ళు అనమాట, సో ధ్యానంలో. సో ఆయన ఏంటి అంటే, ఒకరోజు ధ్యానంలోకి వెళ్లారు. మామూలుగా ఇవి శిష్యులకు కూడా అలవాటు అనమాట. ఆయన ధ్యానంలోకి అప్పుడప్పుడు వెళ్తే 2-3 గంటలు అసలు పరధ్యానం ఉండేది కాదనమాట. సో ఈసారి ఏమైంది అంటే ఒక రోజంతా అట్టే ధ్యానంలో ఉన్నారు. 2వ రోజు అయిపోయింది, కదలట్లేదు. 3వ రోజు వీళ్ళు ఏం చేశారు, ఇంతకుముందు ప్రాణంతో ఉన్నారా లేదా అని పరిశీలించేదానికి దూది తీసుకొని ముక్కు దగ్గర పెట్టేవాళ్ళు అనమాట. అది గాలికి అట్లా ఆడింది అంటే ప్రాణంతో ఉన్నాడు, అది ఆడలేడు అంటే పోయినట్టు. వీళ్ళు దూది పెట్టినా కానీ అదేం కదలట్లేదు, కానీ ముఖము ఇవన్నీ చూస్తే ఏమో ఆయన ప్రాణం పోయినట్టుగా అనిపించట్లేదు, వీళ్ళకేం అంతుపట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రామచంద్ర కవిదాస్ ఈయన శిష్యులుగానైతే అసలు విషయం ఏంటో గుర్తించగలరు. మరి ఆయన చాలా దూరంగా ఉన్నారు, ఆయన పిలుచుకురావడానికి ఒక వ్యక్తిని పంపిస్తారు. ఆయన బయలుదేరతారు. బయలుదేరి ఆయన ఈయన రామచంద్ర కవిరాజుని పిలుచుకురావడానికి వెళ్లేసరికి ఎదురుగా ఆయన వస్తూ ఉంటారు. ఇదేం స్వామి మిమ్మల్ని పిలవడానికి వస్తుంటే మీరు వచ్చేశారు అంటే, 3 రోజుల నుంచి ఏదో ప్రేరణ కలుగుతూ ఉండింది గురువు గారిని కలవాలా అని చెప్పి, అందువల్ల నేను వచ్చేశాను అని చెప్పి చెప్తారు. ఏంటి అంటే 3 రోజుల నుంచి ఉలుకు పలుకు లేదు గురువు గారు, ఆయన ఏదో ధ్యానంలోకి వెళ్ళిపోయారు, ఇంకేం కదలిక లేదు, మాకేదో భయంగా ఉంది అంటారు. అప్పుడు రామచంద్ర కవిరాజు వచ్చి చూస్తారనమాట. చూసిన తర్వాత, మీరేం కలత చెందద్దు, గురువు గారు లీలాస్మరణలో ఉన్నారు, నేను ఆయన మళ్ళా తీసుకొచ్చేస్తాను అని చెప్పి ఆ శ్రీనివాసాచార్య భార్య దగ్గరికి వెళ్ళి ఆమెకు ప్రణామం చేసి మీ ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పి పోయి ఈ శ్రీనివాసాచార్య పక్కన కూర్చుంటారు రామచంద్ర కవిదాస్. ఈయన కూడా ధ్యానంలోకి వెళ్తాడు. ఈయన ధ్యానం కలిగితే ఈయన ఉలుకు పలుకు లేదు. వీళ్ళందరూ శిష్యులు గురువు గారు అట్ట అయిపోయారనుకుంటే పక్కన ఈయన కూడా పొట్టికి కూర్చునేశారు. ఆయన మళ్ళా దూద్ తీసుకున్నారు. దూద్ తీసి వెనక పెడితే ఈయనకు కూడా కదలట్లేదు అనమాట. అరే ఏమైపోయిందో అని చెప్పి ఈయన ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేశారంటే ధ్యానంలో బృందావనానికి వెళ్ళారు. గురువుగారు ఎక్కడున్నారు అక్కడ. ఈయన శ్రీనివాసాచార్య మంజరి బృందావనంలో రత్న సింహాసనం మీద రాధాకృష్ణులు ఇద్దరు విరాజమానం అయి ఉన్నారు, అందరూ సేవిస్తున్నారు. ఈయన మాత్రం గురువు గారు అక్కడ ఏదో వెతుకుతూ ఉన్నారు. అప్పుడు రామచంద్ర కవిరాజు, ఈయన కూడా మంజరే, రామచంద్ర కవిరాజు కూడా, ఈయన కూడా వెళ్ళి గురువుగారి దగ్గరికి, స్వామి ఏంటి వెతుకుతూ ఉన్నారన్నారు. అప్పుడు ఏం చెప్పారు, నిన్న పౌర్ణమి మహారాస నృత్యం జరిగింది, ఆ మహారాస నృత్యంలో శ్రీమతి రాధారాణి యొక్క ముక్కు పుడక ఎక్కడో పోయింది, ఆ ఎతికే బాధ్యత నాకిచ్చారన్న. ఎప్పుడైతే ఆ ముక్కు పుడక ఎతికే బాధ్యత నాకు ఇచ్చారో దానికోసం వెతకడం వల్ల ఆ దొరకట్లేదు, అందుకని సమయం అయిపోతా ఉంది, నేను నా యొక్క దీంట్లోకి ధ్యానం నుంచి రాలేకపోతున్నాను, ఇక్కడ సేవ అవ్వాలి కదా, సేవ అవ్వాలి కదా. అప్పుడు ఇటువంటివి లీలలు ఇదిన్నప్పుడు గురువుగారు కూడా పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజుల వారు ఆయన కోమా నుంచి కోలుకున్న తర్వాత అనారోగ్యంగా ఉన్నప్పుడు మొదటిసారి జరిగినప్పుడు ఆయన చెప్పినటువంటి పాస్ట్ టైమ్స్ ఇవన్నీ చూస్తే ఆయన ఏంటి అంటే సూక్ష్మ శరీరంతో ఈ చైతన్య లీలలు కృష్ణ లీలలు తర్వాత ఆయన సేవ వీటిలో నిమగ్నం అయి ఉన్నారు. శారీరకంగా కదలిక లేకుండా ఉన్నా కానీ మానసికంగా ఈ యొక్క సూక్ష్మ శరీరంతో ఆయన సంపూర్ణంగా ఈ సేవల్లో నిమగ్నమై ఉన్నారన్నమాట. సో భక్తులు ఏంటి అంటే వాళ్ళు ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమవుతారు. సో అందువల్ల ఆలస్యం అయిపోయింది. అప్పుడు రామచంద్ర కవిరాజు ఏమంటారంటే, మీరు అనుమతిస్తే నేను వెతుకుతాను ముక్కు పొడక అంటారు. ఈయన యములలో దూకుతారు, దూకి అంత ఎతికి ఆ ముక్కు పొడకని వెతికి పట్టుకుంటారు అనమాట. మనంగా నా ముక్కు పొడక ఎతికి పట్టుకొని ఉంటే మనం ఏం చేస్తుండే వాళ్ళం, నేరుగా రాధారాణి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, అమ్మా నేను కనుక్కున్నాను, ఎవరి వల్ల కాదు, నేనే కనుక్కున్నాను, చూసావా నేను ఎంత గొప్ప భక్తున్నో అని చెప్పి. కానీ రామచంద్ర కవిరాజు ఏం చేస్తారంటే ఆ ముక్కు పొడక తీసుకొని వచ్చి శ్రీనివాసాచార్యకి ఆయనకి ఇస్తారను, గురుదేవా నేను కనుక్కున్నాను ఇద్దండి అని. ఈయన తీసుకెళ్లి మళ్ళా నేరుగా రాధారాణికి ఇవ్వరు, లలిత సఖీకో ఏమో ఆమెకి ఇస్తారనమాట. ఆమె తీసుకుని వెళ్లి శ్రీమతి రాధారాణికి ఇస్తుంది. ఆ సమయంలో రాధారాణి ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఆమె కృష్ణుడు ఇచ్చినటువంటి ఉచ్చిష్ట తాంబూలం తినబోతూ ఉంటుందన్నమాట. అంటే కృష్ణుడు తాంబూలాన్ని కొరకి సగభాగాన్ని శ్రీమతి రాధారాణికి ఇస్తే ఈమె భుజించబోతూ ఉంటే అప్పుడు ఇది ఇచ్చేసరికి అప్పుడు ఆమె అడుగుతుంది లలిత సఖిని, ఎవరు తెచ్చారు అంటే శ్రీనివాసాచార్య తెచ్చారు. ఆమె ఆ తాంబూలాన్ని సగం కొరికి అప్పుడు ఈయనకి ఇస్తుంది అనమాట. అదే మనం కానీ తాంబూలం దొరుకుంటే మనం ఏం చేస్తాం, నోట్లో వేసేసుకుని బాగా నవ్వులేస్తాం. కానీ ఈయన ఏం చేశారు, ఈయన దాన్ని తీసుకోలేదు, ఆ కొంగులో ముడేసుకున్నారు. కొంగులో ముడేసుకున్న తర్వాత ఆ తాంబూలము శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహం లభించింది కదా, ఆయన ఆనందానికి అవధులు లేవు, ఆయన తన్మయత్వంలో నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ నృత్యం చేయడం చేయడం ఎక్కడ, ఇక్కడ ధ్యానమగ్నుడై ఉన్నటువంటి శ్రీనివాసాచార్య అక్కడ లేచేశారనమాట. ఆయన లేయడంతో పాటు ఈయన కూడా, రామచంద్ర కవిరాజ్ కూడా, ఈయన కూడా లేచారు, ఇద్దరు కీర్తన. వీళ్ళిద్దరూ లేచేసరికి శిష్యులందరూ కూడా వాళ్ళు తన్మయత్వంలో పెద్ద కీర్తన కీర్తన చేస్తూ చేస్తూ ఉంటే తన్మయత్వంలో ఉన్నట్టుండి మంచి పరిమళం, మంచి పరిమళం ఒకటి వచ్చింది. అప్పుడు ఒక శిష్యుడు, గురుగారు ఎప్పుడు మీ దగ్గర ఇటువంటి అద్భుతమైన పరిమళం రాలేదు, ఈరోజు వస్తుంది ఏంటి? ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శ్రీమతి రాధారాణి ఉచ్చిస్త తాంబూలం ఇచ్చింది కదా, ఆ తాంబూలం నుంచి వస్తుందనమాట ఆ పరిమళం. అప్పుడు శ్రీనివాసాచార్య ఆయన ఆ ముడి విప్పి అక్కడేమో స్త్రీ రూపంలో ఉన్నటువంటి దీనికి కట్టుకున్నారు, కానీ ఇక్కడ ఈయన చెద్దర్లో ఉంది అది. సో ఆ చెద్దర్ను విప్పి ఆ తాంబూలాన్ని తీసి అందరు శిష్యులకి కూడా కొంచెం 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 అంతా అందరికీ పంచుతారనమాట, శ్రీమతి రాధారాణి యొక్క ఉచ్చిష్ట తాంబూల ప్రసాదం. మరి అది స్వీకరించిన తర్వాత వీళ్ళ ఆనందానికి అవధులు లేవనమాట తన్మయత్వంలో, తన్మయత్వంలో. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇక్కడ గమనించవచ్చు, ఆ భక్తియుక్త సేవా మార్గంలో ఏ రకంగా ఆ హైరార్కీ అన్నటువంటిది ఉంటుంది. మనం చేసేటువంటి ఏదైనా కానీ గొప్ప విజయాన్ని సాధించాం, దాన్ని పంచుకునేదానికి మనకన్నా ఉన్నతమైన వైష్ణవులు ఎవరు మనతోటి లేకపోతే ఆ విజయం యొక్క ఉపయోగం ఏముంది? అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరూ సహాయం కోసం కృష్ణుడి దగ్గరికి వస్తారు. కృష్ణుడు 10,000 నారాయణ సైన్యం ఒక పక్షాన, నేను ఒక్కడిని ఒక పక్షాన, నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను అని చెప్పి చెప్పినప్పుడు అర్జునుడిని మొదట కోరుకోమని చెప్పి చెప్తారు. కోరుకోమంటే దుర్యోధనుడికి విపరీతమైన టెన్షన్, 10,000 నారాయణ సైన్యాన్ని కోరేసుకుంటే ఇంకా కృష్ణుడు నాకు మిగులుతాడు, ఈయన ఆయుధం పట్టడంటే యుద్ధం చేయడంట, ఈయన దిష్టిబొమ్మలాగా పెట్టుకుని నేనేం చేస్తాను అని ఫుల్ టెన్షన్ పడతా ఉన్నాడు. కానీ అర్జునుడు కించిత్ సమయం కూడా ఆలస్యం చేయకుండా కృష్ణ మీరు నాకు కావాలని కోరుకున్నాడు. అప్పుడు వీడు శ్వాస పీల్చుకున్నాడు, అమ్మాయా కృష్ణ ఇంకేం చేస్తాం, మిగిలింది 10,000 నారాయణ సైన్యమే కదా, వాళ్ళని నేను తీసుకుంటాలే అని చెప్పి ఆమె వెళ్ళిపోయాడు కృష్ణుడికి చెప్పేసి. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడిని అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా అర్జున అసలు నీకేమైనా తెలివి ఉందా, నేను అసలు యుద్ధం చేయనన్నాను, ఆయుధం పట్టనన్నాను, నాతో సమానమైన 10,000 మంది సైన్యాన్ని నేను ఇస్తే వాళ్ళని తీసుకోకుండా నన్నెందుకయ్యా కోరుకున్నావు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, స్వామి 10,000 నారాయణ సైన్యం మా పక్షాన ఉండి విజయం సాధించి ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు దేనికయ్యా అన్నాడు. ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు దేనికి, ఆ విజయం మాకు దేనికి. సో భక్తుడు ఎప్పుడు కూడా ఆనందమైనా దుఃఖమైనా కానీ తన తోటి భక్తులతోటి పంచుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఆ గురువు కృష్ణుని యొక్క కృప, దాంతో ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. మెయిన్ ఏంటి అంటే బయట వ్యక్తులకి మనకు వ్యత్యాసం, బయట వ్యక్తులకి ఏ రకమైన ప్రిన్సిపుల్స్ ఉండవు, మనకు ఆ ప్రిన్సిపుల్స్ ఉండాలి, ఉన్నప్పుడే వాళ్ళకి మనకు వ్యత్యాసం ఉంటుంది. సో మనకు కూడా ఆ ప్రిన్సిపుల్స్ లేకపోతే వాళ్ళకి మనకు ఏ రకమైనటువంటి వ్యత్యాసము ఉండదన్నమాట. సో అందువల్ల మనం ఇక్కడ ఆ డిటాచ్మెంట్ మూడ్లో ఆ రామాన ఆయన రామచంద్ర కవిరాజ్ ఆయనకి అది దొరికినా కానీ ఆయన ఎంతో డిటాచ్డ్ గా అది తీసుకుని వెళ్ళి తన గురువు గారికి అప్పగించారనమాట. సో అదే భావనలో మనం పొందినటువంటి సేవా ఫలితాన్ని గురువుకి అర్పించడం ద్వారా మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం, అనుగ్రహాన్ని పొందుతామనమాట. అటువంటి మూడ్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఖచ్చితంగా ఈ మార్గంలో మనం విజయాన్ని సాధించేదానికి అవకాశము ఉంటుందన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క భావన కూడా అదేనమాట. చైతన్య మహాప్రభు యొక్క భావన కూడా అదే. మనం చైతన్య చరితామృతం అంతా చదివితే కూడా మనకు అర్థమయ్యేటువంటిది చైతన్య మహాప్రభు యొక్క భావన ఇదేనని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. సో అందువల్ల మనం
అటువంటి మూడ్ని మనం భక్తిలో డెవలప్ చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఆ మహాప్రభు యొక్క అనుగ్రహం, గురుకృష్ణుని యొక్క అనుగ్రహం మనం పొంది ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట.
లేకపోతే ఏంటి అంటే
రోజులు గడిచిపోతూ ఉంటాయి, కానీ పరివర్తన మార్పు అన్నటువంటిది లేకుండా మనం జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అందువల్ల భగవంతుడు కూడా ఆది పురాణంలో చెప్తూ ఉన్నారు, భావోగ్రాహి జనార్దన, అంటే మన భావన ఎటువంటి భావనలో మనం ఏదన్నా చేస్తూ ఉన్నాం. మనం అనుకోవచ్చు నేను సేవ చాలా రోజుల నుంచి చేస్తున్నాను, కానీ నీ భావన కరెక్ట్గా లేకపోతే భగవంతుడు ఆయన సేవను స్వీకరించడు, సేవను స్వీకరించడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక తోటి భక్తుడితోటి ఏదైనా అసంతృప్తి ఉంది, అప్పుడు నేను జపం చేస్తా ఉన్నాను. జపం ఏం చేస్తా ఉన్నాను అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనుకుంటా మనసులో. అతను నన్ను ఇబ్బంది పెట్టాడు, ఆయనకి ఏదన్నా అయిపోవాలి. నువ్వు ఆ మూడ్లో 64 మాలలు చేయి నువ్వు రోజంతా, ఉపయోగం ఏముంది? కృష్ణుడిది ఇది ప్రేమ మంత్రం, ప్రేమతత్వం అన్నమాట. నువ్వు ప్రేమతోటి భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికి, నిన్న నేను ఒక డివోటీస్ తోటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి డిస్కస్ చేస్తూ ఉన్నాను, వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అనమాట. శ్రీరంగంలో తిరుమంగి ఆళ్వార్ ఆ మందిరాన్ని అంతా కష్టపడి కట్టిన తర్వాత ఒక ప్రధాన అర్చకుడు ఒక ఆయన ఉంటాడనమాట. ఆయన ఏంటి అంటే రంగనాథుడి కన్నా రంగనాథునికి వచ్చేటువంటి కానుకల మీద ఇంట్రెస్ట్ అనమాట, కానుకల మీద ఇంట్రెస్ట్. ఆయన 4 నియమాలు కూడా ఉల్లంఘించేస్తూ ఉంటాడు ప్రధాన అర్చకుడిగా ఉండి. రామానుజుల వారు ఎప్పుడైతే వచ్చి తత్వాన్ని బోధిస్తారో అప్పుడు పబ్లిక్ అంతా తెలుస్తూ ఉంటుందన్నమాట, అసలు నిజమైన భక్తి అంటే ఏంటి ఏంటి, బ్లాక్ అండ్ వైట్ గా. అప్పుడు ఈయన రామానుజుల వారి మీద ద్వేషం పెంచుకుంటారు. అసలు యాక్చువల్ గా రామానుజుల వారి తత్వం వచ్చినకేం డైరెక్ట్ గా చెప్పరు, డైరెక్ట్ గా చెప్పరు. ఒక్కోసారి నేను కూడా గమనిస్తూ ఉంటాను, ఒక్కొక్క వ్యక్తితోటి డైరెక్ట్ గా ఇంటరాక్షన్ ఉండదు, మాట ఉండదు, ఏముండదు, కానీ అతను అనవసరంగా ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు అసూయ వలన. అసలు అతనితో ఎప్పుడు మాట్లాడిందే లేదు, ఎప్పుడు చర్చించింది లేదు, అసలు ఇంటరాక్షనే లేదు, కానీ మన పట్ల అతనికి ద్వేషం ఉంటుంది. అది మరి ఏదన్నా చెడుగా వినడం వల్ల దేని వల్ల అర్థం కాదనమాట. సో రామానుజుల వారు అతనితో ఎప్పుడు నువ్వు చేసే తప్పని చెప్పలేదు, ఈయన ప్రచారం ఏం చేసుకుంటూ ఉన్నారు, కానీ ఇతనికి తట్టుకోలేకపోయారు. ఒకరోజు ఏం చేస్తారంటే రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి మీరు మా ఇంటికి విందుకు రండి అని పిలుస్తారు భోజనానికి. అప్పుడు భార్యతో ఏం చెప్తాడంటే రామానుజుడి ప్రచారం వల్ల మన కార్యకలాపాలకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, నువ్వు పెట్టే భోజనంలో విషం కలిపి పెట్టేయంట. ఆమె యథాపర్త తథా పత్ని, సో ఆమె కూడా మంచి ఐడియా చెప్పారు, మంచి ఐడియా చెప్పారు. ఆమె ఏం చేస్తుంది అంటే విషం కలిపేస్తుంది. కానీ రామానుజుల వారు ఎప్పుడైతే వస్తారో ఇంట్లోకి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన తర్వాత ఆమెలో మార్పు కలుగుతుంది. మార్పు కలిగి మీ మీద ఇటువంటి కుట్రతో నేను విషం కలిపేశాను, దయచేసి దీన్ని స్వీకరించొద్దు, మీరు వెళ్ళిపోండి, ఏదో ఆషామాషి వ్యక్తి అనుకున్నాను, మిమ్మల్ని చూస్తేనే మీరు మహాత్ములని తెలుస్తూ ఉంది, ఈ విషాహారాన్ని నేను పెట్టలేను అని చెప్పి నిజం చెప్పేసి రామానుజుల వారిని పంపించేస్తుంది. రామానుజుల వారు ఈ విషయం తెలిసి తన గురువు అయినటువంటి గోష్ఠిపూర్ణ దగ్గరికి వెళ్తాడు. గోష్ఠిపూర్ణ దగ్గరికి వెళ్ళి నా ప్రచారం ఏదో మంచిగా ఉండమని నేను చెప్పాను, దానివల్ల ఒక వ్యక్తి ఎంత ద్వేషాన్ని నా మీద పెంచుకున్నాడంటే నాకు విషం ఇవ్వాలనుకున్నాడు, నాకు దీనికి చాలా కలతగా ఉంది అని అసలుదారులు గారుస్తాడనమాట. అప్పుడు గోష్ఠిపూర్ణ ఏం చెప్తాడు అంటే అతను మీకు విషం ఇవ్వాలనుకున్నా మీరు మాత్రం అతని మీద కరుణ ఉంచండి అంట. మీరు కానీ ఏదన్నా వ్యతిరేకమైన భావన ఉంటే రంగనాథుడు అతన్ని దండిస్తాడు, దానివల్ల అతను నష్టపోతాడు. అతను మీకు విషం ఇవ్వాలనుకున్నా మీరు మాత్రం కరుణనిస్తూ ఉండండి, కరుణనిస్తూ ఉండండి. సో మనం ఎప్పుడైనా కానీ చిన్న అరే చిన్న డిస్ప్యూట్, చిన్న అసంతృప్తి, ఒక్కోసారి నేను డివోషనల్ గా ఇన్ని సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉంటానన్నమాట, నాకు తీర్థం ముందు ఇవ్వలేదు, లేకపోతే ప్రసాదం సరిగ్గా పెట్టలేదు, లేకపోతే నేను వచ్చేదాకా ప్రసాదం ఉంచలేదు. చిన్న చిన్నవి, చిన్న చిన్నవి అన్నమాట, చిన్న చిన్నవి. బయట ప్రపంచంలో ఉన్నప్పుడు రారా పోరా అది ఇది అనుకుంటారు, లేకపోతే గురువు గారి తర్వాత నేనే చేయాలా. ఇంతకు ముందు కూడా మీకు పాస్ట్ టైం చెప్పాను, తీర్థము రామానుజుల వారి తర్వాత ఇంకో శిష్యుడు తీసుకునేవాడు అని. ఒకరోజు రామానుజుల వారు బయటకు వెళ్ళిపోతే ఈయన ఆలస్యంగా వచ్చాడు, మామూలుగా గురువుగారు లేకపోతే ఆలస్యంగా వస్తాం మనం. సో ఈయన ఆలస్యంగా వచ్చాడు. వచ్చేసరికి అందరు తీర్థం తీసేసుకున్నారు. ఈయన ఇంకా ఈయన కోపానికి అవధులు లేవన్నమాట. అందరినీ తిట్టేసి, ఏయ్ నాకీకుండా గురువుగారి తర్వాత నేనే తీసుకోవాలి, నాకీకుండా మీరు తీసేసుకుంటారా, అదే ఈ విషయం రామాంజలి వారి దగ్గరికి వెళ్తుంది. మరుసటి రోజు వచ్చిన తర్వాత రామాంజలి వారు చమత్కారంగా ఏం చేస్తారంటే, ఆయన ఏం చెప్పాడు, రామాంజలి వారి తర్వాత నేనే తీసుకోవాలా అన్నారు. రామాంజలి వారు అందరు శిష్యుల్ని ముందు పంపించి ఈయన లాస్ట్లో తీసుకున్నారు. ఈయన ఎప్పుడు తీసుకోవాలా, రామాంజలి వారి తర్వాత తీసుకోవాలి. సో లాస్ట్ నంబర్ అయ్యాడు అన్నమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. నేను అసలు నేను మొదట తీసుకోవాలా, నేను వెనకాల తీసుకోవాలన్న దృష్టిలో ఉన్నానా, భగవంతుడి చరణామృతం నాకు లభించిందా లేదా అనేటువంటి దీంట్లో ఉన్నానా, దీంట్లో ఉన్నాను. సో ఈ భావన చాలా ఇంపార్టెంట్, భక్తిలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈయన ఆయన మీద ఏ రకమైనటువంటి కరుణను మీరు కంటిన్యూ చేయండి అన్నారు. సో రామాంజలి వారు ఆయన అట్లాగే ఉన్నారు. మరుసటి రోజు దర్శనానికి వెళ్ళారు. ఈ పూజారి ఎంత దుర్మార్గుడు అంటే చరణామృతంలో విషం కల్పించేస్తారు రామాంజలి వారు. ఆ చరణామృతం సేవించి ఈయన వెళ్ళిపోతారు. ఈ పూజారి ఏమనుకుంటాడంటే, రేపు శుభవార్త వింటాను నేను అని చెప్పి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. ఆశ్రమం దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ రామాంజలి వారికి గురు పూజ చేస్తూ ఉంటారు. ఇతను ఏమనుకుంటాడు, ఈయన వెళ్ళిపోయినట్టున్నారు, అంత కీర్తనలు చేస్తూ ఉన్నారు, నేను అనుకున్నది సాధించానని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్తాడు. రామాంజలి వారు కూర్చొని వాళ్ళందరూ గురు పూజ చేస్తుంటే ఈయన ధ్యానంలో వాళ్ళ గురువు గారిని ధ్యానిస్తూ ఉంటారు. అది చూసి, నేను ఇచ్చిన విషయం 10 మంది మరణిస్తారు, అంత బలమైన విషయాన్ని ఇస్తే ఈయన మరణించలేదంటే ఈయన సామాన్యుడు కాదు, నేను చాలా పెద్ద అపరాధం చేశానని అప్పుడు దుఃఖంతో కింద పడిపోయి అక్కడ ఒక రాయి ఉంటే దానికి తల మోదుకుంటూ రక్తం గారుస్తూ ఉంటాడు. ఈ శిష్యులందరూ పోయి ఆయన్ని సమదాయించడానికి ప్రయత్నిస్తారనమాట. ఈ లోపల రామాంజలి వారు ధ్యానం నుంచి తేరుకొని ఆయన వచ్చి ఆయన అంటారు, నువ్వు ఇచ్చిన చరణామృతంలో విషం ఉందన్న విషయం నాకు తెలుసు, కానీ అన్ని విషాలకు మూలమైనటువంటి అనంత శేషుడు మీద శయనించే రంగనాథుని యొక్క అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి నువ్విచ్చిన విషయం ఏం చేయలేదు, కానీ నువ్విచ్చిన విషయం కన్నా నీ హృదయంలో నా మీద ఉన్నటువంటి ద్వేషం ఎక్కువగా ఉంది, అది ఇంకా డేంజరస్, దాన్ని తొలగించుకో అని చెప్పి రామాంజలి వారు ఆశీర్వదిస్తారు. సో ఇది భక్తి ఉద్యమం అన్నమాట. భక్తిలో ఇటువంటి భావనలు మనం పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. అటువంటి భావనలు రావాలా అంటే తీవ్రమైన అపరాధరహితమైన నామము, తర్వాత మనం ఏంటి అంటే వైష్ణవుల మీద అనవసరంగా చెడు వినడం. చైతన్య మహాప్రభు వైష్ణవ ప్రిన్సిపల్ అంటే ఒకటే చెప్పారు, అసత్సంగ త్యాగో ఎహి వైష్ణవాచార. వైష్ణవాచారం ఏంటి అంటే చెడు సాంగత్యం వదిలిపెట్టాలి. ఏదన్నా చెడు మనం వినేటట్టుంటే అది మన చైతన్యాన్ని కలత పెడుతుంది, మన చైతన్యాన్ని మార్చేస్తుంది అన్నమాట. సో చైతన్య మహాప్రభు అదే చెప్పారు, అసత్సంగ త్యాగో ఎహి వైష్ణవాచార, చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టు, ఇదే వైష్ణవాచారం అన్న. సో ఇవన్నీ జాగ్రత్తలు వహించినప్పుడు మన యొక్క భావన బాగుంటుంది. భావనతో మనం సాధన చేసినప్పుడు భగవంతుని యొక్క కృపకు పాత్రులయ్యి మనం పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహం, డౌట్? ఎనీ డౌట్?
నైస్ దాస్ ప్రభు, ఈ శ్లోకంలో మాయామరు అంటే మీరు పరపడిలో చదివారు. శ్రీధర అంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారని, తర్వాత జీవ గోస్వామి ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారని, మరియు శ్రీధర స్వామి ఇక కృష్ణ ఇక చైతన్య మహాప్రభు లీలలో మాయామృగం అంటే ఏమిటి, కృష్ణావతారంలో ఆయన జీవ గోస్వామి ఏ విధంగా ఆ లీలను ఎక్స్ప్లెయిన్ చేశారని, తర్వాత శ్రీధర స్వామి రామ లీలలో మాయామృగం అంటే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పారు, దాన్ని ఎట్లా మరొకసారి దాని గురించి
చాలా పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్గా మాయా అంటే ఏదైతే కాదో అది అవుననుకోవడం మాయా. నేను అందుకని ఆ మాయని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మార్కండేయ ఋషి యొక్క లీల మొట్టమొదట చెప్పానన్నమాట. యాక్చువల్గా ఆ నీరు, తర్వాత ఆ జలము, దాంట్లో ఆకలి, దప్పిక, ఆయన అన్ని రోజులు తపస్సు చేస్తే ఆకలి దప్పికలు ఏమి కూడా ఆయన కలత పెట్టలేదు. ఎందువల్ల అంటే ఆయన భగవంతుని యొక్క సేవలో ధ్యానంలో ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే ఆ ధ్యానం వదిలిపెట్టేదో ఆకలి దప్పికలు అన్నీ కూడా కలత పెడుతూ ఉన్నాయి. మనం కూడా ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క సేవ నుంచి ఎప్పుడైతే విముక్తిని కోరుకుంటామో అప్పుడు మాయ మనల్ని అటాక్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్పినట్టుగా భార్య బంధువులు తర్వాత ఇంకోటి ఇవన్నీ కూడా వాటి యొక్క పీడితులమవుతాం, మనం పీడితులమవుతాం. సో అందువల్ల మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాంతరంతితే, ఆ కృష్ణుని యొక్క శరణాగతిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఆ మాయ యొక్క ప్రభావం నుంచి విముక్తిని మనం పొందేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎన్నో ఉదాహరణలున్నాయి. నారదముని ఆయన మాయ అంటే ఏంటి అని అడిగారు. ఈ మార్కండేయ ఋషికి చూపించినట్టుగానే ఒక పెద్ద లీలొకటి జరుగుతుంది. సో ముఖ్యంగా మాయ అంటే ఏదైతే కాదో అది అవును అనుకోవడం అన్నమాట. సో మనందరం కూడా దానికి కూడా ఒక కారణం ఉంది. భగవంతుడు ఏంటి అంటే ఇప్పుడు దొంగను పట్టుకునేదానికి పోలీసు వాళ్ళు మఫ్టీలో పోతారనమాట. మఫ్టీలో పోతే తెలియదు ఆడికి దొంగడికి పోలీసు ఉన్నాడని తెలియదు, అందుకని దొంగతనం చేస్తారు పట్టుకుంటారు. సో అదే రకంగా మనం ఏం కోరుకున్నాం, భగవంతుడు ఈశ్వరుడు కాడు, మనమే ఈశ్వరుడు అని ప్రవర్తించాలని చెప్పి వచ్చాం ఇక్కడికి. అటువంటప్పుడు భగవంతుడిని మర్చిపోవాలి. భగవంతుడిని మర్చిపోవాలంటే మాయను సృష్టించాలి భగవంతుడు. అందుకోసం మాయను సృష్టించాడు ఇక్కడ మన కోరికను గౌరవిస్తూ. సో అందువల్ల ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించినటువంటి ప్రతి జీవుడు గుణాల యొక్క ప్రభావం వల్ల మా భగవంతుడిని మర్చిపోయి నేనే ప్రభు అని చెప్పి అనుకుంటాడని. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాని సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మంది. సో అమాయ యొక్క ప్రభావం. సో హోల్ భక్తియుక్త సేవల యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే ఈ గుణాలను అతిక్రమించి బ్రహ్మభూత స్థితి అంటే ఆత్మస్థితిలో స్థిరులవ్వాలన్నమాట. మరి అది ఎప్పుడు వీలవుతుంది? కృష్ణుని పాదార విందములను మనం పట్టుకున్నప్పుడు ఆ మాయను జయించేదానికి అవకాశం ఉంది. భగవంతుడు చెప్తున్నాడు, దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ మాయ నా శక్తి, నీ శక్తితో నువ్వు దాన్ని జయించలేవు. మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేత అంతరంది. నాకెప్పుడైతే నువ్వు శరణాగతి పొందుతావో అప్పుడు నువ్వు మాయను జయించగలవు. రంధ్రరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శిల ప్రభుపాదికి, రాధా గోవింద దేవస్థ సఖ్య బృందికి, హరినామ సంకీర్తనికి నిటాయ గౌర్ ప్రేమనందే.